ഖണ്ഡമണ്ഡലാകാരം വ്യാപ്തം യേന ചരാചരം യസ്തദന്തേഷു തന്നേന തസ്മൈ ശ്രീഗുരവേ നമഃ. ആയാതു വരദാ ദേവീ അക്ഷരേ ബ്രഹ്മവാദിനീ ഗായത്രീം ഛന്ദസാ മാതാ ബ്രഹ്മയോനിർനമസ്തുതേ. ഋതുവരേണ്യം ഭഗോദേവസ്യ ധീമഹി ധിയോ നഃ പ്രചോദയാത്. ഓം ഭോഭവസ്വഃ തത്സവിതുർവരേണ്യം ഭഗോദേവസ്യ ധീമഹി ധിയോ നഃ പ്രചോദയാത്. ജന്മാഷ്ടമി സന്ദർഭംഗാ జన్మదిన సందర్భంగా మనకు స్వాతంత్ర్యం లభించిన రోజుగా జరుపుకుంటున్నటువంటి ఈ వేడుకలను మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ఆలోచన విధానం ఒక రకమైనటువంటి ఒడవడికి అర్థమైపోయింది, లేకపోతే ఒక రకమైనటువంటి ఒడవడికి మాత్రమే క్షీణి. అది మీరు బ్రేక్ చేసుకోవాలి. హ్యాబిట్ దాన్ని బ్రేక్ చేసుకోవటానికి మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అనేక జన్మ పరంపరలలో ఇది ఒక బిట్. అనేక జన్మ పరంపరలలో ఇది ఒక బిట్ అంటే కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. అనేక జన్మలు ఎత్తాము, అనేక జన్మలు ఎత్తబోతున్నాం. ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ మీరు శ్రీకృష్ణ చూస్తున్నట్టు చాలా క్లియర్ గా మీకు అర్థమవుతూ ఉండాలి. ఆ శ్రీకృష్ణ సీరియల్ ఈ కాలంలోనే ప్రసారితమవుతానికి గల కారణం కూడా మీకు అర్థమవుతూ ఉండాలి. ఈ కాలానికి ప్రజన్ముడు జన్మని వెనకాతల కొన్ని లక్షల సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు ఫాలో అవుతున్నారు కదా శ్రీకృష్ణ శివ పార్వతుల వివాహానికి దగ్గర నుంచి మన్మధుడు యొక్క దహనము నుంచి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకోవటం నుంచి మళ్ళీ కృష్ణుడికి రుక్మిణికి ప్రజల్లో పుట్టడం దగ్గర నుంచి ఆ తర్వాత జరగబోయేటువంటి కార్యక్రమం కూడా ఒక విశేషమైనటువంటి గురువులోనే నడుస్తున్నాయి. అందులో మార్పు ఏముండొచ్చు అంటే ఏ రోజు ఏ రెండు బట్టలు వేసుకుంటారు అది ఇంపార్టెంట్ కాదు, ఏ రోజు ఏం భోజనం చేస్తారు మీరు అది ఇంపార్టెంట్ కాదు. కొన్నేళ్ళు మీకు ఆరోగ్యం బాగుండకపోవచ్చు అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరొక విశేషమైనటువంటి లక్ష్యం వైపు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి నడుస్తూ వచ్చు, కొన్ని లక్షల సంవత్సరాల వరకు మనం నడుస్తూ ఉంటాము. ఈ ఆలోచన ధోరణ మీకు అర్థమైపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు, ఆ పరిస్థితుల్లోని మార్పులకు మీరు ఒప్పుకుంటారా? చాలా ఈ ప్రశ్నని నిరంతరం వేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకు అనేక అనుమానాలు వస్తుంటాయి. ఆ అనుమానాలన్నింటికీ నేను తీర్చలేను కదా. ఇంకేంటి అనుమానాలకు నా దగ్గర జవాబు లేదు. నా దగ్గర ఉన్న జవాబు ఏంటి అంటే, మన జీవాత్మ, మానవ శరీరధారి అయినటువంటి జీవాత్మ. చాలా జాగ్రత్తగా ఈ పదాన్ని మీరు విశ్లేషణ చేసుకోవాలి. మానవ శరీరధారి అయిన జీవాత్మ అంటున్నాను నేను, అంటే మిగతా జీవాత్మలు లేవని కాదు. వాటి పరిణామ క్రమం ఈ శరీరధారుల పరిణామ క్రమంలో ఉండదు. ఉదాహరణ, ఒక చెట్టు ఉంది, ఒక కొండ ఉంది, ఒక గ్రహం ఉంది, ఒక బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఒక విష్ణుదేవుడు ఉన్నాడు, అనేక రకాల దేవతలు ఉన్నాయి, అగ్ని ఉంది, వాయు ఉన్నాడు, వరుణుడు ఉన్నాడు. ఇవన్నీ ఒక ఖచ్చితమైనటువంటి పరిధిలో కొన్ని యుగ యుగాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. బ్రహ్మ అంటే కల్పాంత వరకు ఇంకా వాడికి నిష్కృతి లేదు, ఆ డ్యూటీ వాడిదే. అలాంటి డ్యూటీ ఇంకొక వ్యక్తి తీసుకురబోతున్నాడు రాబోయేటువంటి యుగానికి, కల్పానికి. రాబోయేటువంటి కల్పానికి బ్రహ్మ ఎవరు కూడా భవిష్యత్ విధాత బాస్ రాముడు యొక్క సహచరుడు. అంటే మనం మన విజ్ఞానాన్ని ఎంత బాగా తెలిసినా మళ్ళీ ఈ దేశకాల పరిస్థితుల్లో మానవ శరీరానికి లిమిట్ అయిపోయి గందరగోళం పడుతూ ఉంటాం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమంలో మీకు అర్థమైపోతే చాలా లైన్లో పెద్దట్టే. మనం ఏంటి లైన్లో పెద్దట్టే? ప్రజ్ఞమునది జననము ముందే ఫిక్స్డ్. ఎవరికి పుడతాడో ముందే ఫిక్స్డ్. శంభాసురుడు వాళ్ళు చంపటానికి ట్రై చేస్తాడు, ముందే ఫిక్స్డ్. ఏది ఫిక్స్డ్ కాదు మరి? మరి ఇదంతా మనం ఫిక్స్డ్ 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 అంటే ఇంకా అసలు సాధన కూడా ముందే ఫిక్స్డ్గా కాదు. ఏంటి ఫిక్స్డ్ కాదు అంటే, అతన్ని ప్రజ్ఞుణ్ణి చంపుతాడు అన్నది ముందే ఫిక్స్డ్, కానీ ఏ యాంగిల్లో చంపుతాడు అనేది ఫ్రీ విల్. నీ ఇష్టం వచ్చిన ప్రయత్నం నువ్వు చేసుకో. అక్కడ అది చేస్తుంది అన్నమాట మనకి జీవితంలో. రాత దూర పెట్టిస్తుంది అంత ఫిక్స్డ్ అంటే. కానీ నీ చైతన్యత్వంలోని నీ అవేర్నెస్ కొన్ని లక్షల సంవత్సరాలు వెనకాతల నీ ప్రతి వ్యక్తి జీవితంలో చెప్తున్నాను నేను. ఒక ప్రజ్ఞుడు ఒక శ్రీకృష్ణుడు కాదు, మన జీవితాలు కూడా అలాగే శాసించబడుతున్నాయి. పూజ గురుదేవుల జీవితంలో కూడా ఆయన 3 జీవితాలు చెప్పాడు. కబీర్దాస్ గా చెప్పుకున్నాడు, రామకృష్ణ పరమహంస గా చెప్పుకున్నాడు, సమర్థకుడు రామదాస్ గా చెప్పుకున్నాడు. కానీ ఇంతలోనే అయ్యాడు అక్కడ ఆయన. అనేక జన్మలు ఎత్తాను నేను, నీకు ఉపయోగపడేవి చెప్పానన్నాడు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి అదే మాట చెప్తాడు, బహుని లేవతి తాని జన్మాని తలచ అర్జున తామ్యహం వేద సర్వాణి మొత్తం వ్యర్థ పరంతప. అది మీరు బాగా మనసులోకి గుర్తుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఏం చేయలేదు. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. వర్షం కురుస్తుంది, ఇక్కడికి రావాలి, తర్వాత నచ్చదు, విశుద్ధం ఉంది, కానీ మనం ఏం చేయలేం దానికి. ఎందుకు చేయలేమంటే ప్రకృతి యొక్క పరిస్థితులు దాని ప్రకారం అయితే ఉంటాయి. మానవ శరీరధారి మాత్రమే ప్రకృతి యొక్క పరిస్థితుల్ని తనకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రమాదం ఎక్కడొచ్చింది అంటే, తనకి అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నించటంలో తన శరీరానికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు తప్ప ఏ జీవాత్మ అయితే లక్షల లక్షల సంవత్సరాల బట్టి పుడితో మళ్లీ లక్షల లక్షల సంవత్సరాలు పరిణామ క్రమంలో ముందుకెళ్లాలో దానికి ఏది అనుకూలమో అసలు గుర్తించటలేదు. ఆ చైతన్యత్వంలోని మార్పు మీరు గమనించుకోగలిగితే, రామకృష్ణ పరమహంస అదే చెప్తాడు, నిన్న సీరియల్ మీరు చూసింటే మొట్టమొదటిసారి సీరియల్ కాదు సినిమా వచ్చింది, కొంతమంది చూశారు పూర్తిగా, కానీ గమనించి ఉన్నారు అందులో మనకి పనికొచ్చేటువంటి అంశాలు ఏంటో. అందుకే గురువుల చరిత్రలు మీ చరిత్రలుగా చదువుకోండి, అంటే మీకు వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు, మనకిస్తున్నారు మెసేజ్ వాళ్ళకు. వివేకానందకు మాత్రమే ఇవ్వలేదు, వచ్చాడు వివేకానంద. ఎందుకు వచ్చాడు? విపరీతమైనటువంటి అశాంతితో వచ్చాడు. భౌతికంగా ఎన్నో రకాల కష్టాలు పడాలో అన్ని రకాల కష్టాలతో వచ్చాడు. చివరికి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ స్థితిలోకి వెళ్ళింది అంటే, రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ తల్లి అన్నయ్యలు పెద్ద కుటుంబం, నాకు కరెక్ట్ సంఖ్య గుర్తులేదు కానీ ఏడుగురు అంతమంది అక్క చెల్లెళ్ళు తను తల్లి అందుకున్నటువంటి బిజినెస్ ఒకరికి ఇద్దరికో మాత్రమే సరిపోతుంది. ఏం చేయాలి చేత అందరూ బయటకు వెళ్ళొచ్చాడు సార్ అలా తిరిగి. ఒకళ్ళేమో పేరంటానికి వెళ్ళారు, ఇంకోళ్ళేమో వాళ్ళ స్నేహితులు పుట్టినరోజుకి వెళ్ళారు, అమ్మతో చెప్పేవాళ్ళు వచ్చి అక్కడ ఫినిషాన్ని నాకు ఆకలిగా లేదు అంటే వాళ్ళ అమ్మాయిని కడుపు నిండా తింటుందని. అలాంటి పరిస్థితుల్లో వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే రామకృష్ణ పరమహంస తను చూడగానే గుర్తించాడు. నిన్న సినిమాలో చూశారు కదా, కానీ వివేకానందకి స్పందన ఏం లేదు, చివరి వరకు స్పందన లేదు. అప్పుడే కాదు, కాలుతో తన్నాడు కదా సార్ రామకృష్ణ పరమహంస, నువ్వేం చేస్తున్నావు, నాకు అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి నేను దూరం అవుతాను, నాకు ఇష్టం లేదు, అంటే ఇంకా టైం రాలేదులే ఆగు అన్నాడు. నిన్న చూశారు కదా మనసమ్మ నుంచి కూర్చున్న తాపి కంటాడు వివేకానందని, గమనించి ఉండడం. కానీ అమ్మని అడుగుతాడు అప్పుడు, నాకేమీ అతను జ్ఞానస్వరూపుడుగా కనిపిస్తున్నాడు, నన్నేమీ అతను గుర్తించడం లేదు, నాకేమీ అతని మీద ప్రేమ పొంగి అలా పొంగిపోతోంది, అసలు అతను చూడకుండా ఉండలేకపోతున్నాను, నన్ను ఏమైనా మోహంలోకి నేను ఇరుక్కుపోతున్నానా? నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్. మీ సహజమైనటువంటి పరిస్థితులను స్వభావాన్ని మీరు వదులుకోకండి. రామకృష్ణ పరమహంస లైఫ్ నేను చెప్తుంది, కుటుంబం వాళ్ళ మీద మీరు పోజు కొట్టక్కలే. చాట్ వైరాగ్యం వచ్చేసింది, అసలు ప్రపంచం అంతా నా కుటుంబం అనుకోమంటే కుటుంబ సభ్యుల మీద మీరు ప్రేమ చూపించలేకపోతే మీరు ఎందుకు దానికి రారు? అసలు ప్రేమ వేరు మేము వేరు చెప్తాడు అప్పుడు. అంటే తల్లి చెప్తుంది అప్పుడు, నువ్వు కరెక్టే, వాడికి ఇంకా అర్థం కావటం లేదు, వస్తాడులే ఎప్పుడో లైన్లోకి. మనకి రామకృష్ణ పరమహంస లాంటి గురువు లేడు పట్టుకుని వాయించటానికి లాక్కు రావటానికి, కేవలం మన మనస్సులో మన బుద్ధిలో ఉన్నాయి కనుక వాటిని ఉపయోగించుకుని మనల్ని మనం లైన్లో పెట్టుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం అంతా ఎప్పుడైనా మనకు కాస్త గందరగోళం అనిపిస్తే, ఎప్పుడైనా మనకి జీవిత విధానంలో బాహ్య ప్రపంచం యొక్క ఒరవడు మిమ్మల్ని లాగటానికి ప్రయత్నం చేస్తే మీరు గుర్తుంచుకోవాలి, తాత్కాలికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవి. ఎంత దగ్గర సంబంధ బాంధవ్యాలైనా కావచ్చు, ఆఖరికి భౌతిక శరీరధారి అయిన గురువుతో మీకున్నటువంటి సంబంధం కూడా తాత్కాలికమే. ఆత్మ సంబంధం జన్మజన్మాంతరాలు ఉంటుంది, అది వేరే విషయం. దాని గురించి ఇక్కడ మీరు చర్చించక్కలేదు, మనకి తెలియదు, తెలియదు అది తెలిస్తే చర్చించుకోండి కదా, తెలుసు ఇంకా దాని గురించి మాట్లాడుకోవటం ఎందుకు. అంచేత ఈ బిట్ మీరు చాలా జాగరూకతతో మీ జీవితంలో గుర్తుంచుకోవాలి. కొన్ని లక్షల సంవత్సరాల పాస్ట్ హిస్టరీ మీకుంది, కొన్ని లక్షల సంవత్సరాల ఫ్యూచర్ హిస్టరీ మీకుంది, రాబోయేటువంటి హిస్టరీ. ఆ హిస్టరీలో ముఖ్యమైనటువంటి సంఘటనలన్నీ కూడా కండిషన్డ్. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినవాడు మార్చి లో ఫస్ట్ ఇయర్ పరీక్ష రాస్తాడు, అది గ్యారంటీ. సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ పరీక్ష రాస్తాడు, అది గ్యారంటీ. థర్డ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ పరీక్ష రాస్తాడు, అది గ్యారంటీ. ఏ రోజు ఏ క్లాస్ జరుగుతుంది, ఒకసారి లెక్చర్ రాకపోవచ్చు, ఒకసారి అటెండర్ రాకపోవచ్చు, ఒకసారి కాలేజీ లెక్చర్ స్ట్రైక్ చేసేయచ్చు, ఇవన్నీ జరిగినా మొత్తం మీద సంవత్సరాంతంలో మెట్రోపాలిటన్ ఒక చోటకి వెళ్ళినట్టే మన జీవితాలలో, ముఖ్యంగా ఈ జీవితంలో ఒక కామన్ లక్ష్యాన్ని మనం పొంది తీరాలి. అదే పొందనే వాళ్ళు ఈ మానవ శరీరధారులైనప్పటికీ కూడా వాళ్ళు రాబోయేటువంటి పరిణామ క్రమంలో పాలు పంచుకోలేరు. నిన్ననే మాకు యూనివర్సిటీ నుంచి నోటీస్ వచ్చింది, ఇదివరకు లాగా ఆషామాషిగా మీరు చదువుతారనే పిల్లలు అలా చదవటానికి ఉండేది, మీరు కనీసం నాలుగు పేపర్లు రాస్తే రెండు పేపర్లోనే 50% మార్క్స్ రావాలి, రాకపోతే మీరు మళ్లీ ఆ సంవత్సరం అక్కడే చదువుకోవాలి తప్ప మీకు ప్రమోషన్ ఉండదు. అలా చెప్తున్నాం మీకు అయిపోయారు డీటైన్ అవుతారంటే తర్వాత మళ్ళీ చదువుకోవచ్చు, దానికే ఉండదు, మీ ఇష్టం ఉంది. కానీ ఇది మనసులో పెట్టుకున్న తర్వాత ఈ 1.5 సంవత్సరాలలో మనం చేయవలసినటువంటి పనులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గుర్తుంచుకుని దాని కొరకు మీరు రోజుకి 4 గంటల కంటే తక్కువ కష్టపడితే, నా ఉద్దేశం మాత్రమే అది, మీరు ఆ లక్ష్యాన్ని సాధించలేరు. అంతకంటే తక్కువ సరిపోదు. నేను మీకు మిగతా విషయాలు కూడా చెప్పాను, నేను నిన్న నేను చెప్పాను, నేను మిగతా విషయాలు మీ వయస్సు ఎంత అనవసరం, మీ శారీరక పరిస్థితులు ఎలాంటివి అనవసరం, మీరు చదువుకున్నారా లేదా అనవసరం, తెలుసుకున్నటువంటి తెలుసుకోవలసినటువంటి విషయాలు తెలుసుకోవటానికి అనేక మార్గాలు నిన్న చెప్పాను నేను మీకు. అందులో ఏ మార్గాన్నైనా మీరు అనుసరించుకోండి, అభ్యంతరం లేదు. కానీ అది 4 గంటలు ఉందా లేదా చూసుకోండి. చాలా సింపుల్ మాస్టర్, అసలు ఇదే అన్న మాకు నిన్న చెప్పుంటే ఇంత దండవాడైనా మాకు ప్లాన్ అర్థమైపోయింది. 4 గంటల సేపు రన్ అయ్యేటువంటి క్యాసెట్స్ పెట్టేసుకుంటాం, ఆన్ చేసుకుని వంట పని చేసుకుంటూ ఉంటాం, టీవీ చూసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, పక్కింటి వాళ్ళు ఏవన్నీ చీరలు కొన్నారో చూసుకుంటూ ఉంటాం, ఆ చీర ఏ జాతికి చెల్లుతుందో మీరు చెప్పిందంటే కదా 4 గంటలు మీ క్యాసెట్లే విన్నాం. మళ్ళా కుదరదు, ఏకాగ్రతతో 4 గంటలు వినాలి. అది తప్ప మీరు ఇంకో పని చేస్తే కుదరదు. అది మీరు చాలా సీరియస్ గా చెప్తున్నాను నేను. అది తప్పంటే మార్గం లేదు, అంతకంటే నేను చేయగలిగేది అనే దాటి దూరకు మామూలుగానే ఉండేవాడిని కదా. యూ విల్ హ్యావ్ టు డూ ఇట్. ఇచ్చంటే నేను ఎంత చెప్పినా కొన్ని లక్షల జన్మల పరంపరలో వచ్చినటువంటి సంస్కారాలు మిమ్మల్ని అడ్డగిస్తున్నాయి. నువ్వు చెప్పిన పాయింట్ నీ వరకు వెళ్ళేసరికి నీ దృష్టికోణంలో మార్పు చెందుతుంది. ఆ మార్పును మీరు ఆపుకోగలగాలి. ఈ ఆస్పెక్ట్ ప్రపంచంలో ఇది వరకు ఇంత స్పష్టంగా అక్కడా లేదు. విషయం చెప్పారు, ఇది వరకు వేదాలలో ఆ మాట ఉన్నది, ఋగ్వేదంలో పరమమండలంలో చివరి 4 రిక్కులు ఇంటర్నేషనల్ యాంథమ్ గా వాడుకోమని పరమాచార్య చెప్పారు. ఇంటర్నేషనల్ యాంథమ్ మనం జనగణమన అది మనం చదువుతామే అలాగే అంచేత ఋషులకి కాన్సెప్ట్ ఉంది. వాళ్ళు ఇంటర్నేషనల్ యాంథమ్ అంటే అర్థం ఏంటి, అసలు ప్రపంచం అంతా విషయం అంటే ఒకే కుటుంబంలో ఉండి ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు దాన్ని మీరు పాడుకోండి అని ఋషులు ఇచ్చేశారు. అది ఏదో విషయం ఋషులు చెప్పలేదు అని నేను అంటే, కానీ ఆ చేతనత్వానికి మీరు క్యూన్ ఇవ్వాలి అంటే కనీసం 4 గంటల పాటు అతి తీవ్రమైనటువంటి ఏకాగ్రతతో ఈ విషయాలు మీరు వినాలి, చర్చించుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ ఎలా చేసుకోవాలి, తణుకు దగ్గర చిరకాయ ఉంది, ఆవిడ జీవిత చరిత్ర చదవండి. ఆవిడ జీవితము ఈ లక్ష్యం వైపుకి తీసుకెళ్ళటానికి ఎలా ఉపయోగపడుతుందో మీరు గుర్తించండి. అది ఈ లక్ష్యం వైపుకే వెళ్తుంది. అది మాల అవధూత బంధం దగ్గర ఏంటది ఆవిడ జీవితం ఈ లక్ష్యం వైపుకే వెళ్తుంది. గత 500 సంవత్సరాలుగా భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి యోగి ఏ స్థాయి వాడైనా సరే, కొందరికి పేరు వచ్చిందో కొందరికి పేరు రాలేదు అది వేరే విషయం, అది కూడా వాళ్ళు నిర్ణయించుకునేదే. కానీ వాళ్ళ స్థాయిలో కానీ వాళ్ళ లక్ష్య సాధనలో కానీ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ చైతన్యత్వం వైపు మనం ఎలా ఎదగగలగాలి అంటే అసలు ఆ చైతన్యత్వం ఏంటో మనకు తెలియాలి. ఆ చైతన్యత్వం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే గురుత్వము, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, దత్తాత్రేయ స్వరూపము. కానీ మనకి మళ్ళా దత్తాత్రేయ స్వరూపం అనేసరికల్లా మళ్ళీ ఉద్గీత పడుతుంది. మాకొద్దు సార్, మాకు ప్రేమ కలగటం మీద, స్వరూపం మీద, 3 తలకాయలు 6 చేతులు ఆ సింబాలిజం అర్థం చేసుకోండి. మీరు కాళికాదేవిని నువ్వు పూజిస్తా అంటాడు రామకృష్ణ పరమహంస, చచ్చినా పూజించనంటాడు వివేకానంద, ఛాలెంజ్ చేస్తాడు. నాకు అనవసరం అది, ఈ అమ్మే అంటే అంతా ఉండదు, నిరాకారుడైనటువంటి బ్రహ్మ తప్ప ఇంకెవరు నాకు అక్కర్లేదు అని. కానీ మీకు అర్థమైతే తెలిస్తే ఆ సాకార స్వరూపంలోనే నిరాకార స్వరూపం కనిపిస్తుంది అంటాడు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస కూడా డ్రైవ్ చేసింది ఆ పాయింట్ వైపుకి. ఇది మీరు చాలా అతి జాగరూకతతో ఉండకపోతే, మీరు సాధనలు చేసుకుంటూ ఉంటారు, సాధనలు మాత్రమే జరుగుతూ ఉంటాయి, లక్ష్యాన్ని మర్చిపోతారు. ఆధ్యాత్మ జగత్తులో దూరినటువంటి పరమ భ్రష్టత్వం అదే అనిపిస్తుంది నాకు. ఎందుకది పరమ భ్రష్టత్వం అని నేను అంత గట్టిగా చెప్తున్నానంటే కాస్త మీకు గుచ్చుకోవాలని. ఇప్పుడు కామర్స్ కాలేజీ అని ఉందనుకోండి, అక్కడ ఏ సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు, కామర్స్ చెప్తారు. ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ చెప్తారు, మెడికల్ కాలేజీ మెడిసిన్ చెప్తారు విద్యాలయాలలో. మరి దేవాలయాలలో మీరు ఏ దేవత్వాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నారో కాస్త ఆలోచించండి. ఇన్ని దేవాలయాలు ఉన్నాయి కదా, ఇన్ని దేవాలయాలు ఎందుకని మీరు అడుగుతూ ఉంటారు అతి బుద్ధివాదులు. ఇన్ని ప్రైమరీ స్కూల్స్ ఎందుకు ఇంకా పెడుతున్నాం కూడా, ఎందుకు స్కూల్స్, హై స్కూల్ చాలు ఆ ఊరికి. ఇన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ ఎందుకు గుంటూరులోనే, ఠకాఠకా పెరిగిపోతున్నాయి కదా. అయినా సరిపోతుందే, ఇన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చినా మీరు 20,000 to 30,000 డొనేషన్స్ కట్టినా ఇంకా పెడుతూనే ఉన్నారు, మనం వాళ్ళనే పోషిస్తూనే ఉంటాం. ఇంచేత ఆ 20,000 to 30,000 మన ఇవ్వటం వల్ల మన పిల్లవాడు భౌతికంగా ఏం మార్పు రాదు వాడికి. ఎందులో మార్పు వస్తుంది, వాడి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది కదా. మరి దేవాలయాలలో వెళ్తున్నటువంటి మనం ఏం మార్పు తెచ్చుకుని వస్తున్నాం, ఏం నేర్చుకుని వస్తున్నాం మనం. అందుకని భ్రష్టు పట్టిందంటున్నాం నేను. భారతీయ ఆధ్యాత్మికత భ్రష్టు ఎందుకు పట్టింది అంటే దేవాలయాలలో ఉన్నటువంటి పూజారులకి తెలుసునే, వాళ్ళకి చెప్పటం లేదు అది వేరే విషయం. తెలియదు అనే ధైర్యం నాకు లేదు, తెలిసే ఉంటుంది. వినకపోతే వాళ్ళు ఏం చేస్తారు. నిజం అంటే నేను చాలాసార్లు సినిమాల్లోనే కాదు నిత్య జీవితంలో కూడా చూశాను. నేను తొందరగా మనకు పోయింది తంతు 100 రూపాయలు 200 పంతు పరీక్ష తొందరగా రాసేయండి 2 నిమిషాల్లో 3 గంటల ముందు కూర్చోవటం తంతేగా. అక్కడ మాత్రం మీకు మళ్ళా ఏం కావాలి, 3 గంటల టైం సరిపోదు అక్కడ, ఇంకా కావాలి ఇస్తే. కానీ ఇక్కడ మూడు గంటల టైం అయిపోతుంది, మీరు ఇలాగే మంత్రగా పనిచేస్తే సాయంత్రం 4 అవుతుంది, 19 చేయండి. మనం గడి కూడా అది మనకు చాలా సహజంగా అనిపిస్తుంది, కరెక్ట్ కదా? ఎందుకది చాలా సహజంగా అనిపించింది అంటే కర్మకాండం మాత్రమే మీ కంటికి కనిపించింది తప్ప ఆ తంతు వెనకాటలు బిల్డప్ అవుతున్నటువంటి భవనం మీకు కనిపించకుండా. ఇక్కడ కాంక్రీట్ వేసి 2 రోజులు కట్టేనా? నేను విరుచులు పెట్టారు నా మీద మనుషులు అందరూ. అసలు సెట్ అవటానికి 21 రోజులు పడుతుంది మాస్టర్. ఇక్కడ మాత్రం 9 చేయను మాస్టర్. 2 నిమిషాలు దుష్టత్వం ఎలా ఉందో చెప్తున్నాను నేను, ప్రిసైజ్ చేయటమే. మరి నేను దానికి నేను కూడా పార్టీ నేను వచ్చి ఆపచ్చుకోను మిమ్మల్ని. నేను ఆపారు కదా కాంక్రీట్ కుదరుతుంది ఆయన. నువ్వు ఏదో చెప్తా తక్షణమే జరగాలంటే ఇంకో తక్షణం ఏం జరగదు. ఇందువల్ల వచ్చింది అంటే లక్ష్యం స్పష్టంగా లేదు కనుక అందువల్ల వచ్చింది. కాంక్రీట్ వేస్తే ఆ భవనం గట్టిగా నిలబడాలి అంటే ఇన్నాళ్ళు మీరు పోయాల్సిందే, ఇన్నాళ్ళు మీరు ఆగాల్సిందే. ఆగి మళ్ళా నేను ఇంటికి వెళ్ళిపోతాను, లేకపోతే బలరాముల్లాగా అసలు మనిషి వచ్చినప్పుడు నిద్రపోతాను. చూశారు ఇవాడ బాబు, మా రామసుబ్బయ్యని బలరాముని ఎంజాయ్ చేసుకుందాం అనుకున్నాను. వాచ్మన్ గా 24,000 ఎద్యకుండీలు ఎద్యంలో పడుతుంది వాచ్మన్. బలరాముడే కరెక్ట్, కృష్ణుడిని కూడా క్వశ్చన్ చేశాడు ఏం చేస్తున్నావో వాడు వచ్చి ఎత్తు పోతూ ఉంటే అని. తర్వాత అతను ఆ పోస్ట్ ఇవ్వదలుచుకోలేను, ఇంకంటే తను నిద్రపోయాడు ఆ టైంకి. కానీ ఇది ఏ భావంతో చెప్తున్నానో అర్థమవుతోంది కదా. బలరాముడు శ్రీకృష్ణుడి గురించి నేను చెప్పటంలో మన సాధన వెనకాటలు ఉన్నటువంటి లక్ష్యము మీకు ఇప్పటికీ క్లియర్ కావటంలే. మీకు క్లియర్ కావటంలో అది ఏమవుతుందో అక్కడ అది ఎలా క్లియర్ అవుతుంది? భౌతికంగా కనిపించేది కాదుగా. కుర్రాన్ని స్కూల్కి పంపిస్తున్నారు, 20,000 రూపాయలు ఇచ్చాం, ట్యూషన్స్ పెట్టించాం, ఊరు పెట్టించాం, వెళ్తున్నాడు వస్తున్నాడు, నాకేం మార్పు కనిపించటం లేదు అంటే శరీరంలో ఏం మార్పు కనిపిస్తుంది? ఏం మార్పు కనిపించదు. వాడికి ఆ సబ్జెక్ట్లో మాస్టర్ వస్తూ ఉంటుంది కొంచెం 2-3 ఏళ్ళు గడిస్తే ఒక స్థాయికి వస్తాడు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఏ మాస్టర్ని వైపు వెళ్తున్నారు, దేన్ని సాధించటానికి సాధన అది మీరు గమనించుకోండి. మొట్టమొదటి మనం సాధించవలసింది ఏమిటి చెప్పండి? మొట్టమొదట 14 ఏళ్లుగా ఈ ఘోష జరుగుతూనే కదా. ఫస్ట్ స్టెప్ మనం అసలు ఏం సాధించదలుచుకున్నాం మన జీవితాలలో? ఈ సాధనలన్నీ చేసి గాయత్రి మంత్రాలు చేసేసి యజ్ఞాలు చేసేసి 5,000 కుండీలు యజ్ఞాలు చేసేసి రేపు 24,000 కుండీలు గ్యారంటీగా చేస్తాం, దాన్ని ఆ డిలే చేస్తున్నది ఈ కారణం వల్ల. అది కూడా మీరు ఈ 5,000 కుండీలు వీటిలాగే తంతు ముగించటాన్ని చేస్తారు తప్ప ఆ 4,000 కుండీలతో రావాల్సినటువంటి లక్ష్య సాధనకి మీరు ప్రయత్నించారు. అప్పుడు మళ్ళా 5,000 లాగే వస్తున్న గదిగా ముగించేస్తారు. మీ తెలుగు మాస్టర్ కొంత తొందరగా అయిపోయారు కదా, స్పీడప్. మరి అలా ఏం చేయాలి మీరు? మొట్టమొదట మానవ శరీర ధారిలో అయినటువంటి మనము ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం. మీరు ఏ సాధనైనా చేసుకోండి మాస్టర్, మీ ఇవాళే వచ్చాం మనం అడగండి. ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన మీరు చేస్తూ ఉండేది కలిగి రారుగా, ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది మీకు దేనిలో ఒక దాంట్లో. నేను చెప్పిన సాధన చేస్తూ ఉండేది దానికి ఉంది. కొందరు వాకింగ్ చేస్తూ ఉండొచ్చు, కొందరు యోగాసనాలు చేస్తూ ఉండరు, కొందరు జంపింగ్ చేస్తూ ఉండొచ్చు, కొందరు ఏరోబాటిక్స్ ఆక్రోబాటిక్స్ ఏదో చేస్తూ ఉండొచ్చు, కొందరు వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇదంతా దేనికోసం చేస్తున్నారు? వాళ్ళు ఆరోగ్యం కోసం చేస్తున్నారు. అంతేకాదు మీకు ఆరోగ్యం బాధపడుతూ ఉంటే మీరు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు కదా. అలాగే మీరు ఏ సాధన చేస్తున్నా మీరు మొట్టమొదటి సాధించవలసినటువంటి లక్ష్యం ఏమిటి? ఇదని జవాబు ఇవ్వండి. ఎత్తున కూర్చోకండి మీరు, ఏ పార్టిసిపేట్ అని రైతే తప్పే. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ప్రశ్నించేశాక నేను ఆలోచించుకుంటున్నాను ఇప్పుడు ఏ జవాబు చెప్పాలా దానికి. అది సమయ ప్రయత్నం నాకు ఆలోచన తెలక మిమ్మల్ని అడుగుతుందా, ఇతరులకి మార్గదర్శకం ఇవ్వటానికి. అంటే వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియాలి కదా, వాళ్ళకి మార్గదర్శనం ఇవ్వాలి అంటే వాళ్ళ లక్ష్యం ఏంటో మనకు తెలియాలి కదా. మంచిత మార్గదర్శనం కాదు, లక్ష్యం మారింది ప్రేమతత్వం. ఇంకా దీపం వెలిగించాలి అంటే మళ్ళీ దీపం వెలుగుతూ ఉండాలి, అంటే ముందు మళ్ళీ ప్రేమతత్వం వెలగాలి. ప్రేమతత్వం వెలిగింది అనే దానికి నిదర్శనం ఏంటి, మనలో ప్రేమ ఉంది అని తెలియాలి అంటే లైవ్ బాగుంది. ఇంకా ఆ లక్ష్యం కాక మిగతా లక్ష్యాలు ప్రేమతత్వం ఒకటి ఒప్పించుకున్నాను నేను, అది ఒక లక్ష్యం పారం. కానీ అది మనకు ఎలా తెలుస్తుందని, పర్సెంట్ మనం జీవించామా లేదా దాన్ని గురువు గారు ఏం చెప్పారు, హరిజన్ నవాజన్, అది మనం తప్ప లేదా అన్ని చేస్తున్నాము అది చెయ్యము. ఇవాళ రాత్రికి మనం చచ్చిపోబోతున్నాం, ఏం చేస్తారు, అలా జీవించండి అన్నాడు. మీరు అంత ఫాస్ట్గా అంత జాగ్రత్తగా మీ లక్ష్యం వైపు వెళ్ళండి, ఇవాళ రాత్రి ఫినిష్ మీరు. రేపు ఏమవుతుందో తెలియదు మనకి. మొట్టమొదట మొత్తము ఆధ్యాత్మిక మనకిచ్చేటటువంటి సందేశం అదే. తమ వైరాగ్యం అనండి, వివేకం అనండి, ఏదైనా అనండి, దిస్ డే ఈజ్ యువర్ లాస్ట్ డే ఆన్ ఎర్త్. దీని తర్వాత మీరు బతకరు. మరి బతకనప్పుడు మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలలో భోజనానికి టైం అయిపోయిందని యజ్ఞం ఆపేసి వెళ్ళిపోతాము. ఉదాహరణ చెప్తున్నా నేను, దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి. ఆ యాంగిల్లో మీరు ఆలోచిస్తే మీ జీవితాలు ముందు ఒక లైన్లో పడతాయి. ఆ లైన్ మనసులో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. టైం టేబుల్ వేసుకుని జీవించడం మరి గురువు గారు. గత 18 సంవత్సరాలుగా నా స్నేహితులందరికీ కూడా ఇక్కడ కూడా ఒక నెల కిందటి నుంచి కొంచెం నేను చెప్పినట్టు వింటాము అని కాస్త తల ఊపుతున్న వాళ్ళు. ఇది వినండి, కాస్త టైం టేబుల్ నాకు ఇవ్వండి. ఇవ్వటానికి ఏంది మాస్టర్, మా జీవితం అంతా టైం టేబులే, నేను తెలియదని పాలవాడిచ్చి లేపుతాడు. వాడు సాధారణంగా 4-4:30కి వస్తాడు, లేస్తాం. తర్వాత 10 నిమిషాలు వస్తుంది, కూరగాయలు వాడొస్తాడు, న్యూస్ పేపర్ వాడొస్తాడు. ఈ లోపల కాఫీ తాగే టైం అవుతుంది, టిఫిన్ తినే టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్లే టైం అవుతుంది, ఆఫీసులో లంచ్ టైం అవుతుంది, లంచ్ టైంలో మళ్ళా మధ్యన టీ తాగే టైం అవుతుంది, టీ తాగే టైం అయ్యాక మళ్ళా బయటకు వస్తాము. బయటకు వస్తే బస్ స్టాండ్ దగ్గర మేము కొంతమంది కలుసుకుని మాట్లాడుకుని, బస్ స్టాండ్ కాబట్టి ఇంకో స్టాండ్ ఇంటికి వస్తాం. ఇంటికి రాగానే మా పిల్లల్ని తిట్టాలి, మా ఆయన్ని తిట్టాలి, అదొక ప్రోగ్రామ్ ఉంటుంది మాకు. ఆ ప్రోగ్రామ్ అయిపోగానే టీవీలో ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది, ఆ ప్రోగ్రామ్ చూడగానే మేము నిద్రపోవాలి. ఇంకెంత మళ్ళీ పెద్ద 4 గంటలకి పాలవాడు కొట్టినప్పుడు రావాలి. ఇంకా ఏం టైం టేబుల్ వేసుకోమంటారు? చాలా మంది నాకు ఇలాంటి టైం టేబుల్ ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు బ్రేక్ చేస్తారు, ఎప్పుడు టీ తాగుతారు. నేను వాళ్ళకి చెప్పాను, నేను కాలేజీలో టైం టేబుల్ వేసినప్పుడు టైం టేబుల్లో మీరు ఏం తిన్నారు ఏం తాగారు అడగరు, ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఏ గంటలు ఎన్ని నిమిషాలు చెప్తారు చెప్తారు, ఆ లెక్చరర్ వచ్చి ఆ టైంకి మీకు ఆ పాఠాలు చెప్పి వెళ్ళిపోతాడు కదా. మరి మీరు ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఏ గురించి చెప్తాడు, దానికి కావాల్సిన టైం టేబుల్ వేసుకోండి అన్నాను నేను. మరి ముందు మీ గురువులు దొరకాలి కదా మాస్టర్. కాసిన గురువు ఎలాంటి వాడై ఉండాలి, రామకృష్ణ పరమహంస స్థాయిలో అంటే ఒప్పేసుకుంటాం పర్వాలేదు, అంటే అతను మనం నచ్చలేదు అతను ఒప్పుకుంటాం. దానికి జవాబుగా నేను ఇచ్చిన ఏంటి, ప్రకృతి గురువు మీకు ఏదో గురువుని వెతుక్కోక్కర్లేదు, ఇంకా గురువుని వెతుక్కోకండి. మీరు చుట్టూరు ఉన్నది ప్రకృతి కదా, ఇంకా గురువుని ఎందుకు వెతుక్కుంటారు? మీరు వెతుక్కోకండి. ఇంకా గురువుని వచ్చేశారు మీకు. ఇంకా గురువుని చెప్పే పాఠాలు ఏంటి? మీ సబ్జెక్టు బట్టి, మీరు నేర్చుకోవలసినటువంటి సబ్జెక్టు బట్టి ఏ గురువు దగ్గర ఏ పాఠం నేర్చుకోవాలి మీరు. ఆ టైం టేబుల్ నాకు ఇవాళ సాయంత్రం వేసి చూపించండి. అప్పుడే దాన్ని నేను పాలిష్ చేస్తాను. మిమ్మల్ని వేసేసుకుని నేను ఎప్పుడు తోసేతనే నా బాధ్యత నేను తప్పించుకోవటం లేదు కూడా. కానీ నాకు సీనియర్ స్టూడెంట్స్ కావాలి. సబ్జెక్ట్స్ ఏంటి మనం నేర్చుకోవాల్సినవి? ప్రకృతి అనేటటువంటి గురువు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? ఈ సబ్జెక్ట్స్ మొత్తం 6 ఉన్నాయి మన శరీరంలో. ఈ భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుని మీరు 6 సబ్జెక్ట్స్ తప్ప 7 సబ్జెక్ట్ మీద నేర్చుకోలేరు. మీకు చూపింది ఋషులకి దివ్య దృష్టి ఉంది, మీకు శ్రవణం ఉంది. ఋషులకి ఏముంది? దివ్య శ్రవణం ఉంది. మీకు స్పర్శ ఉంది, ఋషులకి ఏముంది? దివ్య స్పర్శ ఉంది. మీకు వాసన చూడటానికి, గంధం చూడటానికి ముక్కు ఉంది, ఋషులకి ఏముంటుంది? దివ్య గంధం. అంటే దివ్య కడుపుదండి మీ సిలబస్ అది. అది ప్రకృతి మీకు నేర్పుతూ ఉంటే మీరు గమనించుకుంటున్నారా? నేర్పుతోంది అది. ఋషులకి ఎక్కడి నుంచో ఆ దివ్యత్వం రాలేదు, ఇక్కడి నుంచో వచ్చింది అది. సో సింపుల్ అది. మీ సిలబస్ అర్థమైంది కదా ఇప్పుడు. మీకు మీరేం నేర్చుకోవాలి? దివ్య శ్రవణము, దివ్య దృష్టి, దివ్య గంధము, దివ్య స్పర్శ. ఇదంతటి మేము 4 చెప్పాను. మరి 5 ఏంటి? దివ్య నేను చెప్పండి. అదే రుచి, అభిరుచి, దివ్య రసం అనండి మీ ఇష్ట టేస్ట్. ఇది మీ జీవితం యొక్క లక్ష్యం. ఇంతకంటే ఏం లేదు. మీరు ఎక్కడికో పారిపోక్కర్లేదు, ఏదో సాధన చేసేక్కర్లేదు. ఇటు ఇటు మీరు వెళ్తూ ఉంటే మీరు ఎక్కడున్నా ఓకే, ఏం చేసినా ఓకే. ఇది మర్చిపోతాం మనం మళ్ళా. ఇది మర్చిపోతాం, ఇది గుర్తుంచుకోండి. ఈ అవేర్నెస్ ఉండండి మీరు నిత్యం. దివ్య శ్రవణం యాంత్రికంగా దింపగలిగాం ఇప్పుడు టెలిఫోన్స్ అని అంతే కదా. దివ్య దృష్టి, దాని ఎఫెక్ట్ కనిపిస్తోంది టీవీలో. ప్రిన్సిపల్స్ మీరు చెప్పాను నేను, మీరు మర్చిపోకండి అని. ఆగదే సోదిలో అంటే భౌతిక జగత్తులో టీవీ వచ్చేసింది అంటే మనం అందరం సంజయులమే. మీరు గుర్తించకపోతే ఎవరేం చేస్తాడు? దానికోసం మీరు ఎక్కువ కష్టపడక్కర్లే. మీరు ఆ దృష్టిలో కష్టపడగలిగితే చాలా సులభంగా మీకు దివ్య దృష్టి వచ్చేస్తుంది. ఇంచేత టీవీ ఉంది కనుక ప్రూఫ్. అది ఇప్పుడు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు. ఈ గ్యారంటీ పూర్వకాలం మీకు దివ్య దృష్టి రావడానికి ఎంత తపస్సులు చేయాలో మనైతే మీరు. కానీ ఇప్పుడు దివ్య దృష్టి రావడానికి మీరు తపస్సులు చేయక్కర్లేదు. దివ్య దృష్టిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. జ్వాలాకుల మహర్షి చెప్పినటువంటి సత్యాలు అది. మేడం బ్లావిక్స్ కి చెప్పినటువంటి సత్యం అది. అరవిందో చెప్పినటువంటి సత్యం అది. దివ్య శ్రవణము, దివ్య దృష్టి మీకు అందుబాటులో ఉన్నాయి. పృథ్వీ తలం మీద చాలా దగ్గరికి వచ్చేసి అంచేత దేవాలయాలలో ఈ విధమైనటువంటి జ్ఞానము మీకు అందించగలిగేటటువంటి దేవాలయాలు ఉన్నంత వరకు ఈ దేవాలయాలు మీకు ఎందుకు పనికిరావు. అంచేత మీరు దేవాలయాలు నిర్మించబోతున్నప్పుడు ఇదే మనసులో ఉంచుకుని కట్టండి. మన వాళ్ళకి నేను చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి నిర్దేశాలు ఇవి. ఇది రావాలి. మనం నిర్మించినటువంటి కట్టడాలలో దివ్య దృష్టి, దివ్య శ్రవణము చాలా సింపుల్ అయిపోవాలి. ప్రయత్నించకుండా రావు అది మాత్రం గుర్తుంచుకోండి. అయితే ఆయన ప్రయత్నించకుండా వచ్చేస్తున్నా అంటే రాదు, కానీ చాలా సులభంగా వస్తుంది, చాలా సులభంగా వస్తుంది. ఇంచేత చాలా సులభంగా వస్తుంది ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. మొట్టమొదటిసారి ప్రపంచానికి ఐన్స్టీన్ దాన్ని చెప్పినప్పుడు నిరాశపడ్డాడు ఐన్స్టీన్. చివరి రోజులలో ఐన్స్టీన్ చెప్పాట, 12 కొంచెం అర్థమైంది నా థియరీ ఆఫ్ రిలేటివిటీ 12. కానీ ఏమన్నాడు, ఎంఎస్సీ ఫిజిక్స్ ఫైనల్ ఇయర్ లో చదువుతున్న ప్రతివాడికి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద క్వశ్చన్ పేపర్ ఉంది, 3 గంటలు వేస్తాయి కూడా. ఐన్స్టీన్ రాయలేకపోవచ్చు 3 గంటలు, తను కడుపు థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద అప్పుడు. కానీ వాడు ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ ఫిజిక్స్ చదవకుండా రాయలేడు. ఇంకా మీరు ఏదో బాగానే ఉంది మాస్టర్ మీరు చెప్పేశారు కదా, నేను కళ్ళు మూసుకుంటున్నాను, ఇది దివ్యదృష్టి. మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ చదవాలి, దివ్యదృష్టికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి సాధనలు, దివ్య శ్రవణానికి కావలసినటువంటి విశేషమైనటువంటి సాధనలు మన వేద పుస్తకాలలో దొరుకుతాయి. దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఇది జన్మాష్టమి సందర్భంగా నేను మీకు ఇస్తున్నటువంటి సూచనలు. వీటన్నిటినీ రేపటి నుంచి మళ్ళా మనం క్రమ పద్ధతిలో నేర్చుకుందాం. ఈ మూడు రోజులలో మొత్తం సిలబస్ మనం మాట్లాడుకుంటున్నాం. అంచేత కొంచెం మీకు స్పష్టత లేకపోయినా అవగాహన వస్తే చాలు. ఏ అవగాహన రావాలి మీకు? ప్రకృతి గురువు, ప్రకృతి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? దివ్య దృష్టి, దివ్య శ్రవణము కంట్రోల్లోకి వచ్చేసేవి, దివ్య స్పర్శ, దివ్య గంధము, దివ్యమైనటువంటి రుచి. ఇదే సిలబస్ మానవ జీవితానికి. ఏ యోగి దగ్గరికి మీరు వెళ్ళినా, ఏ మహానుభావుల దగ్గరికి వెళ్ళినా ఇదే చూపిస్తారు వాళ్ళు. ఇది కాకుండా ఎక్స్ట్రా ఉన్నటువంటి గొప్పవాణి నాకు చూపించండి. కృష్ణుడు కాని తక్కువ ఉండేమో రాముడికి. కానీ ఇదే సిద్ధిసాయి కాని సత్యసాయి కాని క్రైస్ట్ కాని ఆ పరంపరలో వచ్చినటువంటి ఫ్రాన్సిస్ ఆయన వాళ్ళ యోగుల పేరు నాకు తెలియదు, గుర్తు లేదు. వాళ్ళు కానీ మదర్ థెరిసా కానీ, మదర్ థెరిసా పేరు వచ్చింది కనుక ఇందాక మనం చెప్పుకున్నటువంటి 5 ఏం చూపించింది? దివ్య స్పర్శ అంతేనా? చేయటం ఉన్నా మీరు అంతమంది తెలుసు చేయటం ఉన్నా చేతులు ఎక్కడ వేసిన అర్థం కావట్లేదు. అంత లాభంలో ప్రశ్న షెడ్డిసాయి మీకు తెలుసు కదా, తెలుసు కదా షెడ్డిసాయి. షెడ్డిసాయి ఇందాక నేను చెప్పినటువంటి 5 ప్రకృతి యొక్క గొప్ప లక్షణాలలో ఏం చూపించాడు? దివ్య స్పర్శ చూపించాడా? దివ్య దృష్టి చూపించాడా? అన్ని చూపించాడు. అన్ని చూపించిన వాళ్ళు పాత్రకి ఎక్కిపోతారు, దేవాలయాలు కట్టేస్తారు. అన్ని చూపించిన వాళ్ళు ఎక్కడో లిమిటెడ్ గా దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు తర్వాత బయటకు వస్తారు. కానీ ఏ యోగి అయినా ఇప్పుడు అర్థమైంది కదా మీకు సిలబస్. ఇది స్పష్టంగా ఉంచుకొని చేయండి. మీరు రామనామం వేస్తారు, గాయత్రి మంత్రం చేస్తారు, దత్త విగ్రహాన్ని స్థాపన చేస్తారు, జగన్మాతృక పీఠాన్ని స్థాపన చేస్తారు, ఇష్టం. లక్ష్యం మాత్రమే ఇది తప్ప వేరేది లేదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా మానవ జీవితంలో మరుపురాని వ్యక్తులుగా మిగిలిపోయారు. కోటీశ్వర్లు వచ్చారు, పొలిటికల్ పవర్ విందు చేసేటటువంటి వాళ్ళు వచ్చారు, రకరకాల అద్భుతమైనటువంటి వ్యక్తులు వచ్చారు. కానీ వాళ్ళని మనం కొంతకాలం మాత్రమే గుర్తుంచుకుంటున్నాం. కానీ పూజనీయులుగా మన జీవితానికి ఆదర్శంగా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని మనం ఎన్నేసుకుంటాం. క్రైస్ట్ ఒప్పుకుంటాం, మహమ్మద్ ఒప్పుకుంటాం. ఈ లక్షణాలు చూపించిన వాళ్ళందరూ కూడా ఓకే. మతాల గురించి నేను మాట్లాడలేదు, నేను చెప్పాను కదా ధర్మం అంటూ అంటూ. ఇంచేత దీన్ని అన్నింటినీ పట్టుకుని వీటన్నింటినీ కలిపి ఉపయోగించేటటువంటి ఒక చేతనత్వం ఉంది. ఆ చేతనత్వం కూడా పైకి ఎదుగుతూ ఉంటుంది. అది ఆరోది, సిక్స్త్ మైండ్, ద మైండ్ ప్రిన్సిపల్. ఇది ఈ బ్యాక్గ్రౌండ్తో జన్మాష్టమి ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నా నేను. కానీ క్లోజ్ చేసే ముందు నేను కన్ఫ్యూజ్ అయ్యే ఉన్నాను వేరే విషయం, మీరు కూడా బాగా కన్ఫ్యూజ్ అయ్యారా లేదా అని ప్రశ్నిస్తూ ఇంకాస్త కన్ఫ్యూజ్ అయ్యదలుచుకుంటే ఏ విషయంలో అయినా అడగచ్చు. ఫోన్ నేను వెళ్ళేదైతే నాకు ఇవ్వండి. పుష్టిగా చదవండి. వాళ్ళు ఈ ఐదు దివ్యత్వాలు చెప్పాను, మనకున్నటువంటి ఐదు ఇంద్రియాలు, ఐదు దివ్యత్వాలు. కానీ ఐదు దివ్యత్వాల్లో దృష్టి సైంటిస్టులే పెట్టుకున్నారు. చిన్న వస్తువులు చూడటాన్ని మైక్రోస్కోప్ పెట్టేసుకున్నారు వాళ్ళు. దూరంగా ఉండేటువంటి వస్తువులను చూడటాన్ని టెలిస్కోప్ పెట్టేసుకున్నారు వాళ్ళు. యంత్రాలు కనిపెట్టేశారు వాళ్ళు. ఇంకొక దృష్టి శ్రవణానికి మీరు ఎక్కువ కష్టపడక్కర్లే. అవి మన గురువుల జీవితంలో ఎలా వచ్చాయి అన్నది మీరు పట్టుకుంటే చాలు. ఆ ట్రిక్, అది చిన్న ట్రిక్ అంటే అందుకంటే ఏం లేదు అక్కడ. సరే, నెక్స్ట్ సాయంత్రం ఏమండి నాకు టైం టేబుల్ కామన్ గానే డిస్కస్ చేసేసుకుందాం. కామన్ గానే ఉంటుంది టైం టేబుల్. గురువు ప్రకృతి, నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్, ఐదు దివ్యత్వాలు, ఇంకందులో వేరియేషన్ ఏ ఉండదు కదా. ఆధ్వర్యం మారుతూ ఇది మీ ఇష్టం అంటే ఆధ్వర్యం నేను మార్చను. మెయిన్ ఫుడ్ దాన్ని మనం మార్చుకోవద్దు. ఇంకా క్లోజ్ గా జన్మాస్తుంది. ప్రోగ్రామ్ అంటే ఉద్దేశం మనం అనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ నేను చెప్పదలుచుకున్నది మాత్రం నేను చెప్పేశాను. అందులో నాకు డౌట్ ఏం లేదు. ఏమేమి ఆలోచించుకోవాలి మీరు, దేని గురించి ఆలోచించుకోవాలి, జాగ్రత్తగా మీరు నిమరేసుకోండి, టీప్స్ వినండి. ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఆ క్షణంలోనే మీ మనసు అక్కడికి వెళ్తుంది, మిస్ అయ్యిండొచ్చు. ఇక్కడ మళ్ళీ వింటున్నప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది. ఇంకా దీంతో పాటు నిరంతరం నేను మీకు చెప్తున్నటువంటిది ఒక విషయం గుర్తుంచుకోండి, నిరంతరమైన సో నో డివైస్. కోరికలే వద్దు, ఎందుకు కోరికలే వద్దు అంటున్నానంటే గాబుగా పడిపోతుంది ప్రతిదే. ఇంకేముంది, మాయాశివుడు వచ్చేస్తున్నాడు, వాడు శవరహాసుడు వచ్చేస్తున్నాడు, పొద్దున్నడు పుట్టాడు, ఆరు నెలల వాడే, ఆరు రోజుల వాడే చంపేస్తాడేమో ఏమవుతాయండి, అంతా తెలిసి జరిగింది జరగదమ్మా అది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ అంతా ప్రీప్లాన్డ్, మీరే కంగారు పడిపోక్కర్లేదు. సబ్జెక్టులు ఎంత తొందరగా నేర్చుకుంటారు అన్నది మాత్రం ప్రీప్లాన్డ్ కాదు. మీ ఇష్టం మీరు నేర్చుకుంటే దాటేస్తారు, నేర్చుకోరు ఇక్కడే ఉంటారు. ఇంకా ఎప్పుడు కూడా ఇదే ఆధ్యాత్మిక సాధనలో అందరికీ వచ్చేది. మనం కరెక్ట్ అయిన దారిలో ఉన్నామా లేదా, మీరు కరెక్ట్ గా లేకపోతే ప్రకృతి ఆపేస్తుంది. గ్యారంటీగా తెలుస్తుంది మీకు. ఇప్పుడు ధమ్ అన్నా తమ్ అన్నా మీ శరీరంలో తాళా తెలియలే, తేడ తెలిసింది కదా. మంత్రం తేడ తనకి చూసుకోవచ్చు ఉంటుంది అంతే, ఏదేమీ ఉంటుంది. మీరు ఏ మంత్ర జపం చేసినా ఆ మంత్రం ఇంపార్టెంట్ కాదు. ఆ మంత్రము మీ శరీరంలో ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుందో పెట్టుకోండి. మొత్తం ట్రాన్స్జెంటల్ మెడిటేషన్ సీక్రెట్ అదే. మహేశ్వరికి ట్రాన్స్జెంటల్ మెడిటేషన్ ఉంది కదా, భావాతీత ధ్యానం. మొత్తం ఇదే టెక్నిక్, ఇదే. అక్కడ కొన్ని వేదాల నుంచి సెలెక్ట్ చేసినటువంటి కొన్ని బీజాక్షరాలు ఆయన పెట్టుకున్నాడు. మనకు ఆ బీజాక్షరాలతో కూడా పర్వాలేదు, మీరు ఏదైనా పెట్టుకోండి. చివరికి ఏ స్థితికి రావాలి అంటే మనం ఏ మాట మాట్లాడినా అది శరీరం నుంచి ఎక్కడో స్పందిస్తుంది. ఆ స్పందన మీరు పట్టుకోగలిగితే మీ వాక్ తక్షణం ఫలితం బాధిస్తుంది. అది చెప్పేస్తే ఇప్పుడు అంటే నేను చాలా గందరగోళం పడిపోతారు. మీకే తెలియదు ఎప్పుడు ఏం చేయాలో. అన్నీ వచ్చేసే అనుకోండి, కల్పవృక్షం గురించి చెప్పాను కదా, మన ఆలోచనలు ఎలా ఉంటాయి. అందుచేత మీ అంతటి మీరు దాన్ని పట్టుకోండి. మీరు తప్పుదారిలో వెళ్తున్నారా మంచి దారిలో వెళ్తున్నారా మీరు నిర్ణయించుకోకండి. అది తప్పుదారి అయితే ప్రకృతి ఆపిస్తుంది, గ్యారంటీగా ప్రకృతి ఆపిస్తుంది. మీరేం చేయకుండా మీరు భరించలేని నొప్పి వచ్చింది అనుకోండి, మర్చిపోతారు, అన్కాన్షియస్ అయిపోతారు. ఎప్పుడు అన్కాన్షియస్ అవ్వాలి మాస్టర్, నొప్పి ఏ లెవెల్లో ఉంటే అన్కాన్షియస్ అవ్వాలి. మీరు అన్కాన్షియస్ అవ్వలేదు అనుకోండి, భరించగలిగిన అర్థం. భరించలేకపోయారు అనుకోండి, అన్కాన్షియస్ అయిపోతారు. అజ్ఞానం ఉదాహరణ ప్రకృతి. చేత మీరు రైతా తప్ప ఆలోచించకండి. అర్థం ఒకవేళ ఏదైనా ఒక దాంట్లో మీరు చేయాలనుకుని మంత్రం ఒక మంత్రం నుంచి ఒక మంత్రంలోకి వెళ్తామనుకోండి, మీరు అర్థం చేయండి అది మీ హ్యాబిచువల్ రొటీన్ వల్ల వచ్చిన బ్రేక్. అలవాట్లు పొరపాట్లు ఉంటాయి కదా, అది మీరు అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు నేనేం చెప్పాను, రాత్రంతా షోడశి, పగలంతా గాయత్రి మంత్రం, పగలంతా గాయత్రి మంత్రం చేస్తాను మీరు చేసి 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 సాయంత్రం 6 అయిపోయేసరికల్లా మీరు షోడశిలోకి వెళ్ళగానే జరిగేటటువంటిది ఏంటి అంటే నేచర్ లో ఉన్నటువంటి బ్యూటీ, షోడశి చేస్తే చేస్తే గాయత్రి వచ్చేస్తుంది అలవాటు. కానీ మీరు ఎన్నిసార్లు షోడశి చేయాలనుకున్నా అర్ధరాత్రి అలా మీరు చేస్తూ వెళ్తున్నారు, కానీ ఎప్పటికప్పుడు ఒక బ్రేక్ అవుతూ వచ్చిందనుకోండి, మళ్ళీ 2వ రోజు కూడా చూసుకోండి, మీరు 3వ రోజు కూడా చూసుకోండి, 3వ రోజు కూడా బ్రేక్ వచ్చిందంటే 4వ రోజు అది బ్రేక్ ఖాయం. అందుకే 3 సార్లు అన్నం అనేది ప్రకృతిలో అంటే 3 సార్లు అన్నం అన్నది ఏదైనా ఒకసారి అంటే 3 సార్లు 3వ సార్లు కూడా టాస్ రాయింది అంటారు మన వాళ్ళు. వాళ్ళు అనుకున్న టాస్ రాదు, మళ్ళీ 3 సార్లు వస్తాడు, వచ్చేంటే అది వేరే విషయం కాదు. ఇక్కడ మాత్రం మీరు అది చూసుకోండి, 3 సార్లు అది రిపీట్ అయితే ఆధ్యాత్మిక జగత్తులో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఇట్ ఈజ్ రైట్. నెక్స్ట్ స్టెప్ అదే చెప్తుంది నేచర్, అదే చెప్తుంది. ఆ స్టెప్ వస్తే ఖచ్చితంగా చెప్తుంది, అనేక రూపాలలో చెప్తుంది. ఉదాహరణకి ఆ రూపం అలాగే చెప్తాను నేను నా జీవితంలో జరిగిన ఆ రీసెంట్ అనుభవం. జూలై 30 అనుకుంటా నేను, చాలా విసుగ్గా ఉంది నాకు, నా మీద నాకే అసలు అసలు బాగా విసుగ్గా ఉంది. నా మీద నాకు విసుగు ఏంటంటే ఏం చేయాలో బోధపడుతున్నది. 1 మంత్ అయిపోయింది నిరంతర గురువు సాన్నిధ్య శిబిరాలు పనిచేస్తూ, నాకీ తృప్తి కలగలే ఈ నిరంతర గురు సాన్నిధ్య శిబిరాల యొక్క. నేను అనుకునే దాన్ని నేను చెప్పలేకపోయినది, మీ గురించి నేను మాట్లాడుతున్నాను, నా గురించి మాట్లాడుకుంటున్నాను. రామసుబ్బయ్యతో మాట్లాడాను, ఏం చేయాలి డిస్కషన్. రామసుబ్బయ్యతో మాట్లాడంటే ఆ క్షణంలో ఆయన అక్కడ ఉన్నాడు కనుక ఇక్కడ ఎవరన్నా మాట్లాడేవాడిని. అంతట మీకు ఏదైనా డౌట్ వస్తే రామసుబ్బు దగ్గర పరిగెత్తుకు వచ్చేసి రామసుబ్బయ్యతో మాట్లాడాలి, ఆ ప్రమాదం ఉందని. అంతేత దేవాలయమా ఇంకుతుందము ఆశ్రమమా, నేను నిర్ణయించుకోలేకపోతున్నాను ఏం చేద్దాము, నిర్ణయించుకోలేకపోతున్నాను కనుక అసలు గందరు కూడా ఏం అవద్దు, విల్ క్లోజ్ ఇట్ అంత విశుద్ధ అన్నాను నేను ఆ రోజు ముఖ్యమే. కానీ మీతో ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను నేచర్ని అడుగుతాను తప్ప ఇంకెవరిని అడుగుతాను, శ్రీరామ శర్మ ఆచార్య పూజలు పెట్టేశారు ఇంకేముంది, నేను హిమాలయాలకు తీసుకెళ్తాను అన్నారు. ఆయన వెళ్తాడు, ఆయన వెళ్ళలేదు హిమాలయాలకి, నేను వెళ్ళలేదు హిమాలయాలకి. కానీ ఆయన ఎందుకు నేను తప్పు తట్టుకోలేదంటే ఆయన ఏ గుమ్మిని తీసుకెళ్తామని చెప్పలేదు. ఆవిడ గుమ్మిలతో చాలా డేంజర్ అది, వాళ్ళ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ కదా. మనకైతే బ్రేక్ ఉంది, ఇంతకు ఎంత ఎందుకు చెప్తామంటే అడగడానికి వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళే వాళ్ళతో రిఫర్ చేసి అందుకు చెప్తున్నాను. అది ఉదాహరణ ప్రకృతిని అడగాలి. రోజల్లో కూర్చున్నా అడగాలి, సాయంత్రానికి ఫీవర్ వచ్చింది 104 అంటే వచ్చింది ఫీవర్, పడుకున్నా ఫీవర్ వచ్చింది అంటే నేచర్ ఏం చెప్తానంటే మీకు ఉద్దరాలు అది గోవ అంటాను అనేదా అదే నిర్ణయించుకున్నా కూడా నేను చెప్పా కూడా మూసేస్తున్నాను కదా, ఇంకా ఇక్కడ ఏ ఉండదు ఇంకా. ఆ రోజు సాయంత్రం శుభవార్త అనేది కంటే ఒక మ్యాగజైన్ ఉంది అయింది గోదావరి, అది వచ్చింది. అందులో ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆయన అది రాశారని ఆయనకి తెలియదేమో నా డౌట్. ఇప్పుడు నేను మీకు అందజేస్తున్నటువంటి ప్రతిదీ కూడా శుభవార్తలో ఉన్నదే రికార్డ్ అవుతుంది ఆయన. అందుకు నాకు కృతజ్ఞతలు ఆయనకి, వేదవ్యాస్ గారికి. అప్పటి నుంచి తీసుకున్న ప్రకృతి ఎలా చెప్తుంది మీకు, ఈ పుస్తక రూపంలో చెప్పచ్చు, అక్కడ ఎలా జరిగింది అది చెప్తే జన్మాష్టమి కార్యక్రమాలకి ఏం చెప్పాలో నాకు తెలియలేదు. ఇదంతా కట్టింగ్ చేస్తున్నాను, ఈ యజ్ఞకన్నా ఎక్కడ పెట్టాలో తెలియలేదు, ముందు అక్కడ పెట్టాలనుకున్నాను. ఇదట్లా చీకటి తరఫు నాకు అది తెలియాలి వాళ్ళకి, అక్కడ పెడదాం అనుకున్నాను. అక్కడ చతురస్రంగా తింటూ పార్వతి అన్ని టెలిఫోన్ దాంట్లో పనిచేస్తున్నటువంటి మాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబరు రామచంద్ర గారు జిఎం టెలికమ్యూనికేషన్స్. ఆ రోజు అంటే ఇది కట్టిస్తున్న ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చినట్టున్నారు ఆ రోజు, అన్నారు కదా ఆ రోజు అద్భుతాలు ఇచ్చినప్పుడు. ఇది మీకు స్పెషల్ గా ఉందని ఆయన చెప్పారు. ఆయనకి నాకు పెద్ద పరిచయం లేదు, ఏంటి పరిచయం లేదు ఆనెస్ట్ గా. ఏంటి పరిచయం అంటే ఒకసారి ఇప్పుడే వచ్చారు ఇంటికి, వచ్చినప్పుడు నేను ముక్కలు మాట్లాడాం, కాఫీ తాగే అంతే. పిలిచి ఆయన వెళ్ళిపోయాడు బయటికి కారులో వెళ్ళిపోయి, మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి ఆయన వీలుకెళ్ళి ఇప్పుడు నేను చదువుతున్నది, ఇప్పుడు నేను చెప్పిన మీకు విషయాలలో 90% విషయాలు ఆ పుస్తకంలోనే, యజ్ఞకుండ నిర్మాణం నుంచి ప్రతిదీ కూడా. అంటే ఇది ఎందుకు చెప్తున్నా గుర్తుంది కదా, ప్రకృతి మీకు చెప్తుంది ఏం చేయాలో. కానీ గమనించుకోవాలి మీరు, పుస్తకం ఆవిడిచ్చింది, మీరు చాలా బిజీగా ఉన్నాను మీరు చదవకపోతే, పుస్తకం అయితే వచ్చింది మీరు చదవలేదు డేంజర్ అది. అందుకనే పుస్తకం రాగానే మొట్టమొదట మీరు స్కిప్ ఇట్, స్కిమ్ అంటే స్కిప్ కాదు స్కిమ్ అంటే గబగబ గబగబా పేజీలు తిప్పేయండి, హెడ్లైన్స్ చూసేయండి. మీరు అదే మీకు చెప్తుంది మీకు పనికొచ్చేదైనా కదా, ఒకసారి పనికిరానికి కూడా రావచ్చు. నిన్న కూడా అలాంటి తప్పే ఏది చేశాను, మరి ఇంత గొప్పలు చెప్పి అవగాహన బుక్ వచ్చింది అడిగిరికి. కానీ గత వారం 10 రోజులుగా నా కళ్ళు పనిచేయకుండా దివ్య దృష్టి కాదు కదా, బాధ్యుల దృష్టి కూడా లేదు మాకు, పుస్తకం చదవలేము దగ్గరగా అసలు కనిపించటంలో. ఇంచేత నేనేం చేశాను, ప్రకృతి ఏం చెప్తుందో నాకు తెలియదు. నా పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటే ఈ పుస్తకం నేను చదివి పుట్టిన తెచ్చిస్తావా అన్నా. ఓ వెరీ గుడ్, ప్రకృతి చెప్పిందిగా చదవక్కర్లేదని. ఇచ్చంటే సాధారణంగా ఒక రోజులో ఎవరు పుస్తకం చదవరు, ఆ పుస్తకం నాకు తిరిగి వచ్చినట్టు లేదు, ఇచ్చిన వాళ్ళు తీసుకురాలే, మరి తీసుకొస్తే నా చేతికి ఇవ్వలే తీసుకొచ్చింది సరే వేరే విషయం. కానీ ప్రకృతిని మీరు ఎలా జడ్జి చేసుకోవాలో చెప్తున్నాను, కానీ ఇందులో తప్పులో కూడా కాలేవచ్చు. వేస్తున్నాం దానికి వెనక్కి తీసుకున్నాం కాదు, తప్పుడు తెలిసిపోతూ ఉంటుంది కదా అందుకే. అంచేత మీరు హెజిటేట్ చేయకండి రైతా తప్ప అని, కామన్ సెన్స్ ఉపయోగించండి, అది కామన్ సెన్స్. మన సామర్థ్యానికి కానీ మనం చేయగలిగే దానికి కానీ మెగలేని బరువు అవ్వకూడదు, బరువు మాత్రం గ్యారంటీగా అవ్వాలి. చేతనైనంత అనే మాటకి నేను ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్ మీరు బాగా అర్థం చేసుకోండి. చేతనైనంత ఇవ్వండి అంటే 5 పైసలు 10 పైసలు ఇవ్వటం కాదు, మన కుర్రాడికి యూనియన్లో సీట్ కావాలి, వాడితే 5 లక్షల డొనేషన్ అడుగుతాడు, మనం 2 లక్షలు అతి కష్టం మీద కూడబెట్టగలం. అంటే మీరు ఏమంటారు, ఎప్పుడు 2 లక్షలు ఇస్తామంటాను తప్ప నా జేబులో 5 రూపాయలు ఉండవా, నువ్వు 5 లక్షలు అడిగావు 5 రూపాయలకు సీట్ ఇస్తామని అడగం కదా. చేతనైనంత బరువు నెత్తి మీద వేసుకోండి, మీరు వేసుకున్న బరువు కంటే కొన్ని వేల రెట్లు బరువు మీరందరూ నేగలరు. మన ఫుల్ కెపాసిటీకి మనం వర్క్ చేయటంలే, మనలో ఎవరూ వర్క్ చేయటంలే. అది అర్థం చేసుకోమంటే అంటే సాధనలో కానీ మీ నిత్య జీవితాలలో కానీ మీ బాధ్యతలలో కానీ చాలా నాకు బాధ ఎక్కడొస్తుందంటే ఆధ్యాత్మిక జగత్తులో ఈ పూజలు జపాలు ఉపవాసాలు ఏవేవో చేసేస్తారు తప్ప బాధ్యతలు మాత్రం చేయరు. ఆ విషయం ఎత్తి చేశారు మనకి మన మర నరాలలో. కుటుంబం అంటే శత్రువులు, శత్రువులు కాదు మీకు ఆధారం వచ్చేది పెద్దటానికి ఆధ్యాత్మికంగా చాలా ఉపయోగపడతారు. మీరు గుర్తించగలిగితే చాలా ఉపయోగపడుతున్నారు. అక్కడే అంటున్నాను నేను గురువులు ఎలా అయ్యారని. ఉన్నది అడగండి, లేని దాని గురించి మీరు ఆరాధన పడతారు చాలా సార్లు. మా స్నేహితుడు ఒకటి ఉన్నాడు, ఈ కంప్యూటర్ పనిచేయడం మాస్టారు, ఇంతకంటే పెద్ద కంప్యూటర్ ఉందని. నేను అయితే అంటే ఆ స్నేహితుడితో ముందు ఈ కంప్యూటర్ని పూర్తిగా ఉపయోగించుకోవా, దాన్ని మీరు కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేసేసి ఆ కంప్యూటర్ ని చెప్పించే, ఇంకా కంప్యూటర్ ఏమంటే ఐ కాంట్ వర్క్ చెప్పిస్తుంది కదా, అది దానికి బ్రెయిన్ ఫ్యాగ్ వచ్చేస్తుంది. అప్పుడు నేను పెద్ద కంప్యూటర్కి వెళ్దాం, పెద్ద మెమరీకి వెళ్దాం. అలాగా నేను మిమ్మల్ని నుంచి కోరుకునేది ఏంటంటే మీరు నిద్రపోకండి, పడిపోండి. ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోవటానికి మంచం ఎక్కకండి. తడబడే అడుగులతో ఎక్కడుందరా మంచం అనుకుని మంచం మీదకి వెళ్లకముందే మీరు పడిపోతే నేను చాలా ఆనందిస్తాను. అంతలా అలచిపోండి రోజు, అంతలాగా ఎవరూ అలవటం లేదు తమాష. రాత్రి పొగలు ఇక్కడ పనిచేసిన వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు అంతలా అలచిపోలేదు. కానీ నేను కోరుకునేది అది, మేము ఒకప్పుడు అలా పనిచేయగలిగామండి. ఇప్పుడు చైతన్యే ఒకప్పుడు చూస్తుంది మా తాత నేతలు తాగారన్నట్టు చెప్తున్నానంటే, కానీ అది సంభవం అన్నట్టు చెప్తున్నాను నేను. సంభవమే అది, నిద్రపోకండి. మీరు ప్రతి క్షణము ఉపయోగించుకోండి. నిద్రస్తే ఏం చేయాలి మాస్టర్, చేసేది ఏమి అదే చేస్తుంది. నిద్రస్తే చేయించేవాళ్ళు మాస్టర్ కానీ నిద్రపోతారు. మీరు చేసేది ఏంటి, కానీ నిద్రపోవటానికి మాత్రం మీరు ప్లాన్ వేసుకుని నిద్రపోతుంది. చూడండి ఒకసారి అదొక లైఫ్,